ప్రస్తుతానికి మనము అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో మనము 15 అధ్యాయాలను ముగించుకొని 16 అధ్యాయం అనగా చివరి అధ్యాయంలోనికి మనం రావడం జరిగింది. ఈ 16 అధ్యాయంలో 1-9 వచనం వరకు గత వారంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 10వ వచనం నుంచి కింది వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 16:10-12 వరకు మనం చూస్తే పౌలు అక్కడ ఇద్దరు వ్యక్తులను గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి తిమోతిని గురించి మాట్లాడుతున్నాడు, రెండవది అపొల్లోను గురించి మాట్లాడుతున్నాడు. తిమోతి అపొస్తలుడైన పౌలుతో పాటు మిషనరీ పరిచర్యలో సహకారిగా సహచరుడిగా ఉంటూ తిమోతి పక్కనే పరిచర్యలో ముందుకు కొనసాగినటువంటి వ్యక్తి. తిమోతి లుస్త్రాలోను దెర్బేలోను మంచి సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తి. తన తండ్రి గ్రీకు వాడైనప్పటికీ తన అవ్వ మరియు తన తల్లి అయినటువంటి వారి దగ్గర నుంచి విశ్వాసమును పునికి పుచ్చుకొని పౌలు మొదటి మిషనరీ పరిచర్యలో ప్రయాణములో స్వార్థను అంగీకరించి పౌలు రెండవ పర్యాయము ఆ ప్రాంతానికి వెళ్లే సమయానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరి దగ్గర కూడా మంచి పేరు పొందుకున్నటువంటి వాడు. పౌలు ప్రత్యేకంగా తిమోతికి 2 పత్రికలు రాశాడు. సంఘం యొక్క క్రమశిక్షణ ఎలా ఉండాలో, సేవకులు ఏ విధముగా క్రమముగా ఉండాలో యవనసులైనటువంటి తిమోతికి అద్భుతంగా తెలియపరిచాడు. ఈ తిమోతి గురించి మాట్లాడుతూ కొరింథీయులకి 3 హెచ్చరికలనిచ్చాడు. 1, తిమోతి మీ యొద్దకు వచ్చినప్పుడు అతడు మీ యొద్ద నిర్భయముగా ఉండునట్లు చూచుకోండి, నిర్భయముగా ఉన్నట్లు చూచుకోండి. 2, అతనిని మీరు తృణీకరించవద్దు. 3, అతనిని మరలా సమాధానముతో సాగనంపుడి. 3 హెచ్చరికలను చేశాడు. ఆ 3 హెచ్చరికలకి గల కారణం కూడా తెలియపరిచాడు. కారణం ఏంటంటే తిమోతి కూడా నావలే ప్రభుకి సేవ చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకని కొరింథీ సంఘం వారు తిమోతిని నిర్భయముగా వారి మధ్య ఉండేటట్లు చూసుకోవాలి? ఎందుకని కొరింథీ వారు తిమోతిని తృణీకరించకుండా అంగీకరించాలి? ఎందుకని కొరింథీ సంఘము వారు తిమోతితో సమాధానముగా ఉంటూ అక్కడి నుంచి అతడు సమాధానముగానే వెళ్ళేటట్లు చూసుకోవాలి? ఏంటి తిమోతికున్న అర్హత, తిమోతికున్న ఆ యోగ్యత ఏంటి? ఒక్కటే, హీఈస్ డూయింగ్ సర్వీస్ టు ద లార్డ్. ప్రభుకి అతడు సేవ చేస్తున్నాడు, అతడు ప్రభు యొక్క సేవకుడై ఉన్నాడు. ఆ కారణం చేత పౌలు కొరింథీ సంఘస్థులకు ఈ విషయాలను తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ మధ్యలో సేవకులు ఉన్నట్లయితే, ప్రభు యొక్క సేవ చేస్తున్నటువంటి వారు ఉన్నట్లయితే, వారు మీ యొద్ద నిర్భయముగా ఉండినట్లు, భయము లేకుండా ఉండినట్లు జాగ్రత్తగా చూసుకునడి. వారిని తృణీకరించవద్దు, మాటలతో కించపరచవద్దు, అవమానపరచవద్దు, వాళ్ళను తక్కువగా చూడవద్దు. మేమేదో జీతాలిస్తే వాళ్ళు బతికేస్తున్నారు, మేము కానుకలిస్తే వాళ్ళు బతికేస్తున్నారు, వాళ్ళు మా మీద ఆధారపడేటువంటి వాళ్ళు, మేము లేకపోతే వాళ్ళు లేరు. డోంట్ ట్రీట్ దెమ్. అలాని సేవకులను మీరేం వర్షిప్ చేయాల్సిన అవసరం లేదు. ఆరాధించాల్సిన అవసరం లేదు, అది మరీ ఎక్స్ట్రీమ్. కొంతమంది ఆ స్టేజ్ కూడా వెళ్ళిపోయారు. ఏసైనేమన్నా అన్నా గానీ వాళ్ళకి కోపం వస్తుందో లేదో తెలియదు, గాని వాళ్ళ అయ్యగారిని వారిని సేవకుండా అంటే మాత్రం వీళ్ళకి నిద్ర పట్టదు. వాళ్ళ అయ్యగారిని ఏదన్నా అన్నందుకోసం కొంతమంది యుద్ధాలు కూడా చేసేస్తున్నారు. సేవకుడిని గౌరవించు తప్పు లేదు, కానీ సేవకుడిని పూజించవద్దు, ఆరాధించవద్దు, అది మరల ప్రమాదం. నేను పూర్తి వివరణ చెప్పను, ఒక రెండు మాటలు జ్ఞాపకం చేస్తాను. ఈ మధ్య సోషల్ మీడియా చూస్తున్న మీకు అందరికి కూడా తెలుసు, మల్లెపూల వివాదం. ఈ మల్లెపూల వివాదం జరిగిన తర్వాత చాలా మంది స్త్రీలు బయటకు వచ్చి అక్కడ అటు జరిగిందిగా, ఇక్కడెక్కడ జరిగిందిగా, అప్పుడు మీరు మాట్లాడలేదే, ఇప్పుడు మాట్లాడలేదే, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, అయినా ఇందులో తప్పేముంది అని సమర్థిస్తూ వచ్చారు. భయగారిని సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడితే ఈ సహోదరులకి చాలా దుఃఖం వచ్చింది. కానీ మీకు ఒక విషయం తెలుసా, మణిపూర్లో స్త్రీలు నగ్నంగా ఊరేగించినప్పుడు మీరందరూ ఏమైపోయారు, ఇప్పుడు ఈ విషయంలో మాట్లాడుతున్నారు అని ముందుకు వచ్చినటువంటి ఈ స్త్రీలు ఎవరు కూడా మణిపూర్ విషయంలో వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు వచ్చి వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఈరోజు కొత్తగా సోషల్ మీడియాలకు వాళ్ళు కూడా వచ్చేసారు. ఎందుకు వచ్చారు తెలుసా, వాళ్ళ అయ్యగారు అంటే వాళ్ళు తట్టుకోలేకపోయారు. చూడు, తప్పు చేసింది మనవాడైనా మన దాన్ని సమర్థించాలని రూల్ కాదు, దాన్ని అంగీకరించాలి. ఆ సేవకుడు మాట్లాడే తీరు తప్ప కాదా, 100కు 100% స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి పదాలను పబ్లిక్ లో సమాజంలో మాట్లాడకూడదు అని, అది నా సంఘంతో మాట్లాడుకున్నాను అంటే అప్పుడు నీ అది సంఘాని వరకు పరిమితం చేసి ఉండాలి. దాన్ని మీడియాలోకి తీసుకొని పబ్లిసిటీగా మాట్లాడితే నిజంగా మాటలు ఎంత తప్పు. క్రీస్తునందు ప్రమాణం దేవుని బిడ్డలారా, ఎదుటి వ్యక్తికి సువార్తను ప్రకటించండి అని యేసయ్య చెప్తే మనం ప్రకటించడానికి బదులు వారిని విమర్శిస్తూ కూర్చున్నాము. విమర్శించడం వలన మనం వాళ్ళకి దగ్గరని వాళ్ళని దగ్గర చేసుకుంటున్నామా, దూరం చేసుకుంటున్నామా, ఆలోచన చేయాలి. ఒక చిన్న మాట చెప్తాను, నేను ఇక్కడ లా కాలేజ్ స్టూడెంట్ లో చదువుతున్నాను. దేవుని కృపను బట్టి ఒక మంచి సాక్ష్యాన్ని ఈ స్టూడెంట్స్ మధ్యలో సంపాదించుకుంటూ వస్తున్నాను. ఈ క్రమంలో మా లా కాలేజ్ స్టూడెంట్స్ లో ఒక అమ్మాయి నన్ను ఒక చిన్న సహాయం అడిగింది. అజయ్జీ, మాకు తెలిసిన ఒక వ్యక్తి క్యాన్సర్తో చాలా సఫర్ అవుతుంది, ఇంటెస్టైనల్ క్యాన్సర్తో. కీమోథెరపీ చేయించాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఈవెన్ కనీసం ఆమెకి బ్లడ్ కూడా లేదు, బ్లడ్ 7% ఉంది. వెయిట్ అయితే కంప్లీట్ గా 26 ఉంది. సో కాబట్టి ఈ రెండు గెయిన్ కాకుండా ఆమెకి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వలేమని వైద్యులు చెప్తున్నారు. వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ, వాళ్ళ నాన్న కూలి పని చేసుకుంటాడు. వాళ్ళకి ఎక్కడి నుంచి ఎలాంటి సహాయం లేదు. మీది ఏదో ఎన్జిఓ ఉందన్నావు కదా, నువ్వు ఏదన్నా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేస్తావని ఆశతో నీ దగ్గరకు వచ్చాను. నేను వెంటనే ఎస్, నన్ను ఒకసారి వాళ్ళ దగ్గరకు తీసుకుని వెళ్తావా, నేను ఒకసారి వాళ్ళని చూసి మాట్లాడతాను, ఎందుకంటే నా దగ్గర నెట్ క్యాష్ అయితే ఏముండదు, ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను, ఎందుకంటే అవసరతలో ఉన్న వారికి సహాయం చేయమని మా ప్రభు చెప్పాడు. కాబట్టి వీఆర్ రెడీ టు షో లవ్. ఎంత ఇస్తారో నేను చెప్పలేను, బట్ నేను చూసి వచ్చిన తర్వాత మా సహోదరులతో ఈ విషయాన్ని పంచుకుంటాను. వారిలో ఎవరైనా ముందుకొస్తే నేను అప్పుడు దాని ప్రకారం వాళ్ళకి నేను సహాయం చేయడానికి ముందుకొస్తాను అని అన్నాను. సరే అని చెప్పి ఇద్దరం కలిసి వెళ్ళాం, ఆ కుటుంబాన్ని విజిట్ చేశాం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ సమస్య అంతా విన్నాను, మన డాక్టర్స్ తో కాంటాక్ట్ చేపించాను, డాక్టర్స్ తో మాట్లాడించాను. ఫస్ట్ అటెంప్ట్ అంతే, మొదటి పరిచయం మొదట్లోనే. నేను బహుశా నాకు పెద్దగా అనుభవం లేదేమో, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను మిస్సింగ్ తెగ ప్రజల్ని కలిశాను, స్థానిక అస్సామీస్ ప్రజల్ని కలవలేదు. స్థానిక అస్సామీస్ ప్రజలు వాళ్ళ దైవ భక్తి విషయంలో వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారన్న సంగతి తెలుసు, కానీ అది నాకు అడ్డవుతుందని నేను అనుకోలేకపోయాను. నేను మొదటి అవకాశంలోనే వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడేశాను, దేవుడు మీకు సహాయం చేస్తాడు, గాడ్ కెన్ హీల్, మీకు అంగీకారం అయితే నేను ఒక చిన్న ప్రార్థన చేస్తానన్నాను, మీకు ఇష్టమైతే ఒక చిన్న ప్రార్థన చేస్తాను అన్నాను. వాళ్ళు వెంటనే, అప్పుడు దాకా మంచిగా మాట్లాడిన వ్యక్తులు, నేను ప్రార్థన రంగాల్ని వెంటనే అబ్జెక్షన్ చేశారు. సార్ మీరు ఏం చేస్తున్నారు, ప్రార్థన అంటే ఏం చేస్తారు? నాకు అర్థమైంది, ప్రార్థన అంటే నేనేదో మంత్రాలు చేస్తానని, పూజలు చేస్తానని, వాళ్ళు ఏమైనా వస్తువులు తీసుకురమ్మని అంటారేమో అని వాళ్ళు భావిస్తున్నట్లున్నారు అనుకుని, అమ్మ అలాంటిది ఏమీ లేదు, నేను కేవలం దేవునికి ప్రార్థన చేస్తా. అంటే ఇప్పుడు నీకు వైద్యుడి దగ్గరికి వెళ్ళావు, నీకు ఈ సమస్య వచ్చింది కాబట్టి వైద్యురా నాకు ఈ సమస్య వచ్చింది, నాకు మంది వాళ్ళు అడుగుతావు కదా, ఆ రీతిగా దేవుణ్ణి అడుగుతామంతే. వాళ్ళు వెంటనే, సార్ మా దేవుళ్ళు మాకున్నారు కదా సార్, మళ్ళా ఇంకో కొత్త దేవుణ్ణి ఎందుకు సార్ అడగడం అని అన్నారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నేను వెంటనే అడిగాను, అమ్మా నువ్వు ఏ దేవుణ్ణి కొలుస్తావన్నా? సార్ మేము కృష్ణుణ్ణి కొలుస్తామని. పక్కన నన్ను తీసుకెళ్లిన నా స్నేహితురాలను అడిగాను, నువ్వే దేవుణ్ణి కొలుస్తావన్నా? నేను శివుణ్ణి కొలుస్తాను అనింది. సరొక పని చేద్దాం, మనం కోరుకునేది ఏంటి, ఈ తల్లి బాగవడం, ఈమెకి మంచి ఆరోగ్యం రావడం, కాబట్టి అమ్మా నువ్వు ఏ దేవుని నమ్ముతున్నావో ఆ కృష్ణుకే నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ఏ దేవుని నమ్ముతున్నావో ఆ శివునికే నువ్వు ప్రార్థన చేయి, నేను ఏ దేవుని నమ్ముతున్నానో ఆ యేసు ప్రభుకి నేను ప్రార్థన చేస్తాను. సో ప్రార్థన చేస్తాను, ప్రభు స్వస్థతనిస్తాడు, మీ నమ్మకాన్ని నేను కాదనడం లేదు, మిమ్మల్ని మతం మార్చుకోమని నేను చెప్పడం లేదు, ఇప్పుడు నేను సహాయం చేస్తున్నాను కాబట్టి మీరు క్రైస్తవ మతంలోకి రావాలని కూడా నేను చెప్పడం లేదు. బై మిస్టేక్ ఆ పదాన్ని ఉపయోగించాను, నేను క్లారిటీ ఇస్తున్నాను అనుకున్నాను, కానీ వాళ్ళను పోగొట్టుకుంటున్నాను అన్న సత్యాన్ని నాకు అర్థం చేసుకోలేకపోయాను. నాకు కూడా మెచ్యూరిటీ లేదు, పరిపక్వత లేదు. సో నేను ఇలా మాట్లాడేశాను, సరే అన్నారు వాళ్ళు. వాళ్ళు కనీసం కళ్ళు కూడా మూసుకోలేదు, అంటే వాళ్ళకి తెలీదు. సరే అని ఒక చిన్న ప్రార్థన చేశాను. వచ్చేటప్పుడు వెంటనే నా స్నేహితురాలు నన్ను అడిగింది, అజయ్జీ మీ క్రైస్తవులు ఎవరికి కష్టమున్నా సహాయం చేస్తారు, సహాయం చేయడానికి ముందుకొస్తారు, చాలా సంతోషం, నాకు చాలా నచ్చింది. కానీ ఎందుకు మీ క్రైస్తవులు మతం మార్చడానికి ప్రయత్నం చేస్తారు అని అడిగింది. నాకు వెంటనే అర్థమైపోయింది. సో నేను ఇప్పుడు వీళ్ళకి సహాయం చేయడానికి రావడము ద్వారా వీళ్ళను మతం మార్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అన్నట్లుగా తనకు అర్థమైంది అని. అలా ఏమీ లేదు, మతం మార్చమని నేను చెప్పట్లేదు, జస్ట్ ప్రభు మార్గాన్ని మాత్రమే, మనస్సును మాత్రమే మార్చుకోమన్నాడు. క్రైస్తవమైనటువంటిది ఒక మతం కాదు, అది పరలోకానికి నడిపించేటువంటి ఒక మార్గం మాత్రమే. సో కాబట్టి ఇందులో బలవంతమేమీ లేదు, ఎవరు ఎవరిని బలవంతంగా మార్చలేరు. నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను నువ్వు మతం మారమంటే మారుతావా, 100 కేజీలు బియ్యం ఇస్తాను మతం మారమంటే మారుతావా అంటే, తననింది ప్రాణం పోయినా నేను నా దేవుణ్ణి విడిచిపెట్టను, నీ దేవుడు నీ జీవితంలో ఎన్ని మేలు చేశాడో నా దేవుడు కూడా నా జీవితంలో అన్నే మిరాకల్స్ చేశాడు అని అనింది. నేను వెంటనే అనుకున్నాను, అయితే దేవుడు నా కుటుంబం కోసంగా నడిపించింది, ముందు నా స్నేహితురాల కోసం, ఈమె నేను ప్రభుకు సంపాదించాలి అనుకున్నాను. నేను వచ్చేసాను ఇంటికి, రాకముందు నేను వైద్యుడితో మాట్లాడాను, ట్రీట్మెంట్ అంతా ఎగ్జాక్ట్. వాళ్ళకి అప్పటిదాకా అసలు ఏం అవగాహన లేదు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏమీ తెలియదు. నేను వాళ్ళకి అన్ని గైడ్ లైన్స్ ఇచ్చాను, డాక్టర్తో మాట్లాడిచ్చి ఎక్కడికి వెళ్ళాలి, ఏ టెస్ట్లు చేయించాలి, ఎలా వైద్యం చేయించుకోవాలి, ఎలా ట్రీట్మెంట్ వాడాలి, మీకు ఖర్చు కూడా లేకుండా మొత్తం నేనే మన డాక్టర్స్ తో సహాయంతోనే నేను దీన్ని డీల్ చేస్తాను. ఆర్థికంగా కూడా నేను మా టీం మెంబర్స్ తో మా తెలుగు సంఘాల స్వామి వాళ్ళతో మాట్లాడి ఏదైనా కొంచెం ఫండ్ రైజ్ చేసి నేను మీకు సహాయం చేస్తాను అని ప్రామిస్ చేశాను. వాళ్ళు జీరో బ్యాలెన్స్ లో ఉన్నారు. సో నేను వాళ్ళకి ఇచ్చినటువంటి ఆఫర్ మామూలు ఆఫర్ కాదు, చాలా మంచి ఆఫర్ ఇచ్చాను. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తరువాత మరుసటి రోజు ఉదయాన్నే ఈవెన్ నేను వాళ్ళు గౌహతి కళ్ళడానికి కూడా ఛార్జీలకు డబ్బులు ఇచ్చేసి వచ్చాను. మీరు వెళ్ళి ఫస్ట్ అని ఇన్ఫర్మేషన్ కనుక్కురండి, ఆ టెస్ట్లకి ఎంత అవుతుందో అది కూడా నేనే చూసుకుంటానని. నేను ఇంటికి వచ్చిన మరుసటి రోజే నా స్నేహితురాలు నాకు మెసేజ్ పెట్టింది, అజయ్జీ వాళ్ళకి నీ హెల్ప్ అవసరం లేదట, వాళ్ళు వద్దంటున్నారు, సో కాబట్టి లెట్ అస్ స్టాప్ దిస్ హియర్ అని పెట్టింది. ఆ మాటకు నాకు ఎంత బాధ కలిగిందంటే అంత బాధ కలిగింది. వాళ్ళు అంత శ్రమలో ఉండి అంత ఇబ్బందుల్లో ఉండి కూడా నేను సహాయం చేస్తానని మాట ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వద్దు అని వెనక్కు తగ్గారు అని అంటే, నంబర్ వన్, వీళ్ళతో మనం డీలింగ్స్ పెంచుకుంటే వీళ్ళ సహాయం పొందుకుంటే అది ప్రమాదం, ఇప్పుడు సహాయం చేసి రేపు వాళ్ళు మతం మారమని అడుగుతారేమో అని వాళ్ళు భయపడినట్లున్నారు. నాకు అదే అర్థమైంది. నేను కూడా ఆలోచన చేశాను, అరే ఫస్ట్ అటెంప్ట్ లోనే మనం చెప్పేసి ప్రార్థన చేసేసి ఏదో చెప్పేసి అని సాటిస్ఫై అయిపోయాం, మనం తప్పు చేశాం. అసలు నేను ఎందుకు ప్రకటించాను? అసలు మనం గమ్ముగా వెళ్ళామా, చూసామా, నాలుగు మాటలు మాట్లాడామా, సహాయం చేసి వచ్చామా? దే షుడ్ సీ క్రైస్ట్ ఇన్ మీ. నేను ఆంధ్రప్రదేశ్ లో లాగా నేను సువార్తను ప్రకటిస్తే ఇక్కడ కుదరదు. నేను ఇక్కడ ప్రకటించడం వలన ప్రజలు అలర్ట్ అవుతున్నారు, వాళ్ళు దూరం అయిపోతున్నారు. నేను ఒక పెద్ద ఫెయిల్యూర్ ని నేను ఫేస్ చేశాను. నేను చాలా రియలైజ్ అయ్యాను. కనీసం నేను కొన్ని రోజులు వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళతో మంచి రిలేషన్షిప్ బిల్డప్ చేసుకుని వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళకే వాళ్ళు అడిగిన తర్వాత, సార్ ఎందుకు మీరు ఇంత ప్రేమను చూపిస్తున్నారు అని అడిగిన తర్వాత అప్పుడు నేను ప్రభు యొక్క ప్రేమను పంచుకొని ఉండాల్సింది, నేను కొంచెం వేచి ఉండాల్సింది, తొందరపడ్డానేమో అని చాలా బాధ కలిగింది. దక్షిణ భారతదేశంలో ఉన్నప్పుడు సువార్త ప్రకటించి ప్రతి చిన్న అవకాశాన్ని ఇమీడియట్ గా ఉపయోగించుకొని టకటకన్ సువార్త ప్రకటించేసేవాళ్ళం. అదే పద్ధతిని ఇక్కడ ఫాలో అవడానికి ప్రయత్నం చేశాను, విఫలమైపోయాను. వాళ్ళు చాలా సింపుల్ గా వి డోంట్ వాంట్ యువర్ హెల్ప్ అని చెప్పనేశారు. అంత నీడ్లో ఉండి కూడా చాలా బాధ కలిగింది, చాలా బాధ కలిగింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ వీఆర్ డీలింగ్ విత్ ద న్యూ బిలీవర్స్. ఓకేనా? ఎందుకు ఈ మాటలన్నింటినీ నేను మీకు జ్ఞాపకం చేశానంటే, అక్కడ ఒక సేవకుడు మాట్లాడినప్పుడు అది అనేక మంది మనోభావాలు దెబ్బతిన్నప్పుడు దానివల్ల సంఘానికి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనంటే, కీడే జరుగుతుంది, మేలు జరగట్లేదు. అలాంటప్పుడు ఇంకా అనేక మంది ముందెళ్ళి తప్పైనా కానీ ఎలా వెనకేసుకొని వస్తున్నారు. నేను ఇక్కడ ఒక చిన్న మాట మామూలుగా మీ కొరకు ప్రార్థన చేస్తానమ్మా, దేవుడు మీకు సహాయం చేస్తానన్న పదానికే వాళ్ళు హట్టే వెళ్ళిపోయారు, నేను వాళ్ళు మిస్ అయిపోయాను. నేను మరి అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? పబ్లిక్ మాట్లాడేటప్పుడు, పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? నిస్సంసారంగా మాట్లాడితే మా వాళ్ళు అన్నాను అనుకుంటే కుదురుతుందా? మా వాళ్ళు అన్నాను అనుకున్నప్పుడు మీ వాళ్ళకే పరిమితం చేసి ఉండాలి కదా. ఆ సేవకుని విమర్శించడం నా కాన్సెప్ట్ కాదు, కానీ ఆ సేవకుని వెనకేసుకొని వచ్చి ఇప్పుడు ఓ అని తెగ మాట్లాడిస్తున్నారు చూసావా? అంటే మా సేవకుడు ఏం తప్పు చేసినా కానీ అది రైటే అన్నట్లుగా ఈల గురించి మాట్లాడుతున్నాను నేను. ఆయన అక్కడ అలా మాట్లాడడం తప్పే, కానీ ఆయన వెనకేసుకొని వచ్చేటట్టు మా మాట్లాడేటువంటి స్త్రీలు ఎంతో మంది బయటకు వచ్చారు. ఆ స్త్రీ ఇంతమంది స్త్రీలు ఎందుకు వచ్చారు బయటకు అంటే, అది మళ్ళీ పూల విషయం కాబట్టి ఈ స్త్రీలందరూ వచ్చి వెనకేసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళ సేవకుని వాళ్ళు ఆరాధిస్తున్నారు. అదే చెప్తున్నాను, ఏసయ్య మీద ఒక మాట అన్నా కానీ వీళ్ళకి రోషం వస్తుందో లేదో తెలియదు, కానీ వాళ్ళ సేవకుండంటే వాళ్ళ నాయకుండంటే మాత్రం రోషాలు పొడుచుకొని వచ్చేస్తా ఉన్నాయి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, సేవకుని గౌరవించండి, తప్పులేదు, కానీ ఆయన్ని మరీ పూజించొద్దు,
అది ప్రమాదం. ఇక్కడ తిమోతి విషయమై పౌలు అతను మీద నిర్భయముగా ఉండేటట్లు చూసుకోండి, అతన్ని మీరు తృణీకరించవద్దు, అంటే అతన్ని అంగీకరించండి, మీ మాటలతో అతన్ని హట్ చేయొద్దు, అతన్ని గాయపరచొద్దు. ఎందుకనంటే బికాజ్ ఈజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, అతను దేవుని సేవ చేస్తున్నాడు కాబట్టి. సో దేవుని సేవ చేస్తున్నటువంటి సేవకులను తృణీకరించి తక్కువ చేసి హేళన చేసి మాట్లాడవద్దు, అలా ట్రీట్ చేయవద్దు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ క్రిస్మస్ సీజన్ లో నేనేం చేస్తానంటే చాలా మంది సేవకుల్ని పిలిచి సేవకులకి ఏదైనా క్రిస్మస్ కానుకనిచ్చేవాణ్ణి, సేవకులకి క్రిస్మస్ కానుకనిచ్చేవాణ్ణి. సో ఈ సేవకులకి క్రిస్మస్ కానుక ఇచ్చేటువంటి సమయంలో అక్కడున్నప్పుడు ఏం చేసేవాడిని అంటే ఒక పెద్ద మీటింగ్ ని పెట్టి ఆ మీటింగ్ లో సేవకులందరినీ కూడా పైకి తీసుకొని వచ్చి వాళ్ళకి అక్కడ గిఫ్ట్లు ఇచ్చి ఫోటోస్ తీసి ఇలా చేసేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పద్ధతిని మార్చుకున్నాను. సేవకుణ్ణి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ సంఘం ముందు అందరి ముందు నేను నిలవబెట్టి వాళ్ళ సంఘం అంతటి ముందు అతన్ని తక్కువగా చూడడం కంటే నేను అతన్ని పర్సనల్ గా, అంటే సేవకుల్ని మాత్రమే పర్సనల్ గా పిలిచి నేను ఫొటోస్ తీస్తా ఖచ్చితంగా. కానీ దాన్ని నేను ఎక్కడ కూడా ఇక్కడ అస్సామీసుడు ఈ సంఘంలో కానీ ఈ గ్రూపుల్లో కానీ నేను పోస్ట్ చేయను. నేను ఇస్తున్నప్పుడు ఆయన తీసుకుంటున్నట్లు ఇక్కడ పోస్ట్ చేయను. దాన్ని మన తెలుగు సంఘాల వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చారు, వాళ్ళకి తెలియాలిగా ఇక్కడ ఏం జరుగుతుందో. సో ఈవెన్ ఇచ్చేటప్పుడు కూడా ఆ సేవకుడిని అగౌరవపరచకుండా, ఎస్పెషల్లీ కరోనా టైంలో చూశాను నేను. కరోనా టైంలో చాలా మంది సేవకులకు సహాయం చేస్తూ దాన్ని చాలా పబ్లిసిటీ చేసుకుంటూ వాళ్ళు దాన్ని ఇది చేశారు. కానీ అదే కరోనా టైంలో ఇంకొక మరొక సేవకుడు కొంతమంది సేవకుల్ని పిలిపించి ప్రార్థన చేయించుకొని చాలా సీక్రెట్ గా ఆయన సహాయం అందించి ఆయన సేవకుల్ని పంపించాడు. ఈ రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంది. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవకుల్ని తృణీకరించవద్దు అంటే వారిని గౌరవించండి. 10 మందిలో తర్వాత వాళ్ళు సమాధానంతో సాగనంపుడి, వాళ్ళు మీ మధ్యలో ఉన్నప్పుడు వారితో సమాధానమును మెయింటైన్ చేయండి. సమాధానమును కోల్పోయే పరిస్థితిని తీసుకుని రావద్దు. సమాధానం ఎప్పుడు కోల్పోతామండి? అనవసరమైన మాటలు మాట్లాడినప్పుడు. తర్వాత ఇక్కడే అపోల్లోను కూడా జ్ఞాపకం చేశాడు. అపోల్లోను మీ వద్దకు రమ్మని నేను చాలా బ్రతిమిలాడాను, కానీ అపోల్లో ఇప్పుడు మీ వద్దకు రావడానికి అతను మనస్సు లేదని అన్నాడు. వీలైతే అతను మరొకసారి మీ వద్దకు వస్తాడు అని అపోల్లోని జ్ఞాపకం చేశాడు. ఈ అపోల్లో ఎవరు? పౌలు కంటే ముందుగా ఎఫెసు ప్రాంతానికి వెళ్లి రక్షణ సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తి. కానీ అప్పటికీ ఈ వ్యక్తికి రక్షణ సువార్తన గురించి పరిపూర్ణంగా తెలియదు. ఇతనికి తెలిసింది కేవలము బాప్తీసం ఇచ్చి యోహాను చెప్పినటువంటి మారు మనసు గురించి మాత్రమే. క్రీస్తు నిమిత్తమైన పశ్చాత్తాపం మారు మనసును గురించినటువంటి సువార్త తెలియదు. కానీ సువార్త చెప్పుట ఎందుకు బహు ఆతురత గలవాడే ఎఫెసి పట్టణంలో అతడు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు దాన్ని చూసినటువంటి అకుల్ల ప్రిస్కిల్లాలు అతన్ని తీసుకుని వెళ్లి అతని సరైనటువంటి గైడెన్స్ లోనికి నడిపించి ఆ తర్వాత అతన్ని కొనిని ప్రాంతానికి పంపించారు. ఆ తర్వాత పౌలు ఎఫెసి ప్రాంతానికి వచ్చినప్పుడు అపోల్లో ద్వారా జరిగినటువంటి సేవను చూసి సంతోషించి, కానీ అప్పటికే వాళ్ళు క్రీస్తును గురించి సరిగా తెలుసుకున్నటువంటి వారై ఉన్నప్పుడు వారికి క్రీస్తును గురించి పరిపూర్ణంగా చెప్పి మరలా వాళ్ళకి రీబాప్టిజం ఇప్పించాడు. ఆ తర్వాత ఆ సమయంలో అపోల్లో కొరింథీకి వెళ్ళాడు, కొంతకాలం పరిచయం చేసి వెళ్ళిపోయాడు. సో ఈ సమయంలో ఏం జరిగిందనంటే, వాస్తవానికి అపోల్లో కొరింథీకి వెళ్ళక ముందే పౌలు కొరింథీలో అక్కడ పరిచయం చేసి అక్కడ సంఘాన్ని స్థాపించాడు. అక్కడ సంఘాన్ని స్థాపించినటువంటి పౌలు పరిచయం చేసిన ప్రాంతానికి అపోల్లో వెళ్ళి ఇప్పుడు పరిచయం చేశాడు. క్రీస్తునందు ప్రేమిడ్డారా, దానివల్ల సంఘంలో గలిబిలు కలిగింది. ఎలాంటి గలిబిలు కలిగిందంటే, ఇదే కొరింథీ సంఘానికి అసలు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాము. పౌలు అంటున్నాడు, కొందరేమో నేను అపోల్లోకి సంబంధించిన వాణ్ణి, ఇంకొంతమంది నేను పౌలుకి సంబంధించిన వాణ్ణి, ఇంకొంతమంది నేను కేఫాకు సంబంధించిన వాణ్ణి అని సంఘంలో విభజనలు తెచ్చుకొని వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. ఓకేనా? సో సంఘంలో అపోల్లో అక్కడికి వెళ్లి కొంతకాలం పరిచయం చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ గలిబిలు ప్రారంభించబడింది. వాస్తవానికి అపోల్లో ఏం తప్పు చెప్పలా, కానీ వీళ్ళు అలా అండర్స్టాండ్ చేసుకుని మేము అపోలో, అపోలో మా గురువు, అపోలో మా స్పిరిచువల్ ఫాదర్. కొంతమంది మా స్పిరిచువల్ ఫాదర్ పౌలు, అసలు పౌలే మొదలుచ్చి సువార్తను ప్రకటించింది. తిమో పౌలు అపోలో వచ్చిన తర్వాత మాకు చాలా నేర్పించాడు. ఇలా రకరకాల వాదనలు పెట్టుకుని వాళ్ళు డివైడ్ అయిపోయారు. ఇప్పుడు వాస్తవానికి ఆ ప్లేస్ లో నేను ఒక సేవకుడిగా ఉంటే నేనైతే ఏం చేస్తానో తెలుసా, అపోలోని కంప్లీట్ గా దూరం పెట్టేస్తా, అపోలోని కంప్లీట్ గా దూరం పెట్టేస్తానని. ఈ నెలడం వల్ల అక్కడ సమస్య ఏర్పడిందిరా, డివిజన్స్ ఏర్పడ్డాయిరా అని. నేను కష్టపడి పనిచేస్తా ఉంటే, నేను కష్టపడి విత్తనాలు విత్తుతా ఉంటే ఇతడు వెళ్ళి మరి ఏదో ఒకటి చేస్తున్నాడు, డివిజన్స్ అని అనుకోలా. కానీ పౌలు దాన్ని ఎలా పాజిటివ్ గా మాట్లాడంటే, బ్రదర్స్ నేను విత్తనం విత్తాను బ్రదర్, అప్పల్లో వచ్చాడు నీళ్ళు పోసాడు, మేమిద్దరం కలిసి పనిచేసాం, ఇద్దరం దేవుని కోసం పనిచేసాం, మా కోసం మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు, మేమేమన్నా మీకోసం ప్రాణం పెట్టామా, మేమీకోసం ఏమన్నా మేము సిలువ మీద త్యాగం చేశామా, రక్తం చిందించామా, లేదు కదా. అపోలో ఎవడు, పౌలెవడు, కేఫా ఎవడు, మేమందరము కూడా దేవుని తోటలో జత పని వారము. ఎంత పాజిటివ్ గా తీసుకున్నాడో చూడండి. తీసుకోవడం మాత్రమే కాదు, ఇక్కడ ఇప్పుడు చదివిన మాట ప్రకారం అపోలోని బతిమిలాడాడంట. అపోలో వై డోంట్ యు గో టు వన్స్ కొరింది చర్చ్, అపోలోనే లేదు 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 సార్, ప్లీజ్ సార్, ఇప్పుడు నేను వెళ్ళలేను, నాకు మనసు బాగాలేదు సార్, వద్దు సార్ అని చెప్పి అపోలోనే ఆగిపోయాడట. కానీ ఆ స్థానంలో నేనుంటే భయం, నేను కష్టపడి కట్టిన సంఘం, నేను చెమటోడ్చి కష్టపడిన సంఘం, ఇంకొకళ్ళు వెళ్తే, ఇంకొకళ్ళు అక్కడ పరిచయం చేస్తే ఎక్కడ నా క్రెడిట్ పోతుందో, నా పేరు పోతుందో అన్నటువంటి భయం. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, పౌలుకి ఒక సత్యం అర్థమైంది. అదేంటి అనంటే, ఆత్మను రక్షించేటువంటి పని సంఘాన్ని కట్టే పని, సంఘాన్ని బలపరిచేటువంటి పని, ఇది ఒక్కరి ద్వారా పరిపూర్ణంగా నెరవేర్చబడేది కాదు. అనేక మంది కలిసి కట్టుగా పనిచేసి, ఒకళ్ళు గుంట దొవ్వితే, ఇంకొకళ్ళు విత్తనాలు విత్తితే, ఇంకొకరు దాన్ని పూడ్చి పెడితే, ఇంకొకరు దాని చుట్టూరు పాది చేస్తే, ఇంకొకళ్ళు నీళ్లు పోస్తే, ఇంకొకళ్ళు ఎరువేస్తే ఆ మొక్క ఏదికి ఫలించి ఫలాలు ఇస్తుంది. కానీ అది ఫలాలు ఇచ్చే సమయానికి ఇతరం వేసిన వాళ్ళు ఉండరు, ఆ ఫలాలు ఎవరో తింటారు. ఇంతమంది కలిసి కట్టుగా పనిచేస్తే ఆ మొక్క చక్కగా ఎదిగి ఫలాలు ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా అవసరమే, అందరూ కూడా అవసరమే, ఎవరిని తృణీకరించకూడదు, అందరం కలిసి కట్టుగా పనిచేయాలి. అయితే ఇన్ కేస్ వాళ్ళు బోధిస్తున్నది తప్పుడు బోధ అయితే, అబద్ధపు బోధ అయితే, తప్పుడు సిద్ధాంతాలైతే, అబద్ధపు సిద్ధాంతాలైతే, ఆ విషయంలో నెవర్ కాంప్రమైజ్, నెవర్ కాంప్రమైజ్. సో క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ 13:10-12 వచనాల్లో తిమోతిని మరియు అపోల్లోని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. 13:14 వరకు చదివితే అక్కడ కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు, దాదాపు 5 హెచ్చరికలు ఇచ్చాడు పౌలు. 16:13-14 దాదాపు 5 హెచ్చరికలను ఇచ్చాడు. మొదటి హెచ్చరిక ఏంటంటే మెలకువగా ఉండు. రెండవ హెచ్చరిక ఏంటంటే విశ్వాసమందు నిలకడగా ఉండండి. మూడవ హెచ్చరిక ఏంటంటే పౌరుషము గలవారై ఉండండి. నాలుగవ హెచ్చరిక బలవంతులై ఉండండి. ఐదవ హెచ్చరిక చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఉన్నటువంటి ఈ ఆధునిక సంఘానికి ఈ 5 హెచ్చరికలు అత్యంత ప్రధానమైనటువంటివి, ప్రాముఖ్యమైనటువంటివి. మొదటి హెచ్చరిక ఏంటి, సంఘంతో మాట్లాడుతున్నాడు పౌలు, మెలకువగా ఉండు. దీన్ని మరొక మాటలో చెప్పాలంటే నిద్రపోకుండా ఉండండి. ఇదే పదాన్ని ఏసయ్య గెత్సెమన తోటలో శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీరు కొద్ది సమయం కూడా నా కొరకు మేలుకొని ఉండలేరా, కొద్ది సమయం కూడా మీరు మేలుకొని ఉండలేరా. మీరు మేలుకొని ఉండకపోతే ఏం జరుగుతుంది, మీరు నిద్రమత్తు గలవారై ఉంటే ఏం జరుగుతుంది, అపవాది వచ్చి మీలో గురుగులను నాటుతాడు. ఇప్పుడు నాకు వచ్చిన సమస్య అదే. మేము బైబుల్ స్కూల్ కోసం చాలా పెద్ద పంట వేస్తున్నాం, చాలా పెద్ద పంట పెద్ద పంట వేస్తున్నాం. కీరాని, కుమ్రాని, బెండకాయలని,
ల్యాండ్ ఖాళీగా ఉంది, ఎందుకు ఖాళీగా ఉంచాలి, కాలేజీకి ఉపయోగపడుతుంది, ఓ 10 రూపాయలు వస్తే నేను పనిచేసే నా టీం వాళ్ళతో ఖచ్చితంగా చెప్పాను, ఇందులో వచ్చే ప్రతి రూపాయి, నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ ఐ విల్ నాట్ టేక్, నాకు కానీ నా కుటుంబానికి కానీ అవసరం లేదు, ఇందులో వచ్చే ప్రతి రూపాయిని కూడా బైబిల్ కాలేజీకి ఉపయోగించుకుందాం, ఎందుకంటే బైబిల్ కాలేజీ కూడా చక్కగా వీళ్ళు ఫీజులు కట్టరు, నాకు ఖర్చు ఏమో చాలా ఉంటుంది, నేను ప్రతిసారి స్పాన్సర్స్ మీద వాళ్ళ మీద ఆధారపడను, ఆధారపడకూడదు కూడా, మనం సెల్ఫ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవాలి, కాబట్టి పెద్ద పంట వేసుకున్నాను, ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను, ఉదయం నుంచి సాయంత్రం దాకా పని ఏంది అంటే ఈ పల్లెటూరులు కదా ఆవుల్ని మేకలను వదిలేస్తుంటారు, ఈ లోపలికి వస్తుంటే ఆడు కూర్చొని బయట కూర్చొని తరుముకుంటున్నాం, అవి లోపలికి వస్తుంటే బయట కూర్చొని తరుముకుంటూ ఉండడం, నేను కొంచెం సేపు నిర్లక్ష్యంగా ఉన్నాను అనుకోండి, మెలకువ కలిగి లేకపోతే సమస్య ఏంటంటే అవి వచ్చి నేను కష్టపడేసిన పంట అంటే దాదాపు నెల రోజులు ఎదిగిన పంట తినేస్తే ఎలా ఉంటుంది, కడుపు మండిపోతుంది, కడుపు మండిపోతుంది. ఒక్కోసారి అనుకుంటుంటాను ఈ వీటిని ఈ మేకల్ని నేను అరిచి తిట్టి రాళ్ళతో కొట్టిన తర్వాత బయటకు వెళ్ళిపోతాయి, వెళ్ళిపోతాయి, మళ్ళీ నేను ఇంట్లోకి వచ్చి నీళ్ళకి వచ్చి మళ్ళీ వచ్చేస్తాయి. అరే ఈ గొర్రెలకి మేక కొంచెం కూడా బుద్ధే లేదా, వీళ్ళకి వీటికి కొంచెం కూడా జ్ఞానం లేదా, అరే ఇప్పుడే కదా నేను వాటిని కరెక్ట్ తరిమాను, మళ్ళీ లోపలికి వెళ్తే సరుగుతాడని సంగతి వాళ్ళకి తెలీదా అని అనుకుంటూ ఉంటాను. పిచ్చోడినే గొర్రెలకి ఆ జ్ఞానం ఎందుకు ఉంటుంది, వాళ్ళకి స్పిరిట్ ఉండదు కదా, వాటికి ఆత్మ ఉండదు కదా, వాటికి ఆ వివేచన ఉండదు కదా, వాటికి ఆ వివేచన ఉండదు కాబట్టి అవి పాటికి అవి వస్తుంటే అవి దాడి చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను వాటిని బ్లేమ్ చేయడం వల్ల ప్రయోజనం లేదు, అవి రాకుండా నేను మెలకు కలిగి నేను జాగ్రత్త కలిగి నేను చుట్టూరు సంరక్షణ చేసుకొని నేను మెలకుగా ఉండాలి. నేను నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది నేనే. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈవెన్ మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం నిలబడి ఉన్నప్పుడు, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మనం మెలకువ కలిగి ఉండకపోతే ప్రమాదం. మనం మెలకు కలిగి ఉండకపోతే, మనం నిద్ర మంకులోకి జోరి ఉంటే మనకు ప్రమాదం. ప్రార్థనా జీవితం లేకపోతే, మోకాళ్ళ ప్రార్థన లేకపోతే అది మనకు ప్రమాదం, మనం పడిపోతాం. మనం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, అంతా నెమ్మదిగా ఉంది, నాకు కడుపు నిండిపోతుంది, నాకు ఇప్పుడు ఏ కష్టం లేదు, నాకు ఏ ఇబ్బంది లేదు అని అనుకొని నిర్లక్ష్య భావముతో ఉంటే. అందుకోసమే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, శ్రమనొందినట నాకు మేలాయను అంటాడు. శ్రమనొందినడు ఎలా మేలవుతుందండి? దావీదు పడిన శ్రమలు ఎలాంటివి? సొంత కొడుకు ఇంట్లోంచి తరిమితే ప్రాణభయంతో బయటకు పరుగులు తీసినటువంటి వ్యక్తి, అప్పటిదాకా ఒక రాజ్యరికాన్ని అనుభవించిన వ్యక్తి, ఈరోజు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి సరైన వస్త్రములు లేక, కొండల్లో లోయల్లో పడి పరుగులు తీస్తా ఉన్నాడు. అంతకు ముందు కూడా హ్యాపీగా వాళ్ళ నానింట్లో కూర్చొని ఉదయాన్నే అన్నం మూటగట్టుకొని గొర్రెలు కాచుకొని వెళ్ళి గొర్రెలు కాచుకొని వస్తూ చక్కగా మరి సంగీత వాయిద్యాన్ని వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తున్నటువంటి వ్యక్తి హ్యాపీగా లైఫ్ సాగిపోతా ఉంటే అతని జీవితంలో ఆ తర్వాత సౌలు ద్వారా ఎన్ని శ్రమలు వచ్చాయో మనకు తెలుసు. ప్రతి క్షణం ప్రాణభయంతో పరుగులు తీశాడు. కొన్నిసార్లు తినడానికి తిండి కూడా లేక ఆకుల్ని, చెట్టు ఆకులు దొరికితే వాటిని తిని కడుపు నింపుకున్నాడు. ఇంత శ్రమ పడితే, ఇంత కష్టపడితే అంటున్నాడు, శ్రమను నిండిట నాకు మేలాయను. శ్రమ ఎలా మేలు చేసిందండి? శ్రమ ఎలా మేలు చేసింది? ఇంకా శ్రమ అతనిని దేవునికి దగ్గరగా చేసింది. శ్రమ వచ్చిన ప్రతిసారి మోకరిల్లాడు, శ్రమ వచ్చిన ప్రతిసారి దేవునితో మొరపెట్టుకున్నాడు, దేవునితో ఒక సహవాసాన్ని పెంపొందించుకున్నాడు. అందుకోసమే కొన్నిసార్లు శ్రమలు మన జీవితంలో మనకు మేలే చేస్తాయి కానీ కీడు చెయ్యవు. శ్రమ లేకపోతే, కష్టం లేకపోతే కాలు మీద కాలేసుకొని ప్రశాంతంగా నిద్రపోతాం మనం, మెలకువ కలిగి ఉండము. అందుకోసమే విశ్వాసుల జీవితాల్లో, పరిచయ చేస్తున్నటువంటి వారి జీవితాల్లో దేవుడు శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు, అనుమతిస్తూ ఉంటాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. సో అందుకని అంతా ప్రశాంతంగా ఉంది కదా, నాకు కావలసినంత ఉంది కదా, మాకు కడుపు నిండిపోయింది కదా, ఇప్పుడు మాకు దేవునితో పెద్దగా అవసరం లేదని నిర్లక్ష్య స్వభావంతోనూ నిద్రపోతే జాగ్రత్త, అపవాది వచ్చి గోధుమల మధ్యలో గురుగుల్ని నాటేసి వెళ్ళిపోతాడు. విశ్వాసమందు నిలకడగా ఉండండి అని హెచ్చరికను జారీ చేస్తున్నాడు పౌలు. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునవలెను కదా. అంటే ఏంటి, నిలుచున్నానని తలంచుకున్నటువంటి వాడు పడిపోవడానికి ఛాన్స్ ఉంది. నీ ధర్మశాస్త్రం అత్యంత ప్రియమైనటువంటిది, దాన్ని ధ్యానం చేస్తుంటే నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుందని చెప్పినటువంటి దావీదు కూడా, ధర్మశాస్త్రం గురించి పరిపూర్ణంగా తెలిసినటువంటి దావీదు కూడా ఒకనొక సమయంలో తన విశ్వాస జీవితంలో నిలకడగా ఉండలేక పడిపోయాడు. పడిపోయి లేవలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు కొంతకాలం వరకు. మరలా నాతన్ ద్వారా హెచ్చరిక వచ్చేంత వరకు. కాబట్టి నిలుచున్నామని తలంచుకున్నటువంటి మనము పడిపోవడానికి ఆస్కారం ఉంది. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, బీ కేర్ఫుల్. ఇప్పుడు మామూలుగా సిమెంట్ తో కట్టినటువంటి ఒక బ్రిడ్జి మీద కారు నడిపించుకుంటూ వెళ్ళేటప్పుడు చాలా ధైర్యంగా వెళ్ళిపోతాం. కానీ మేమున్న ప్రాంతంలో చాలా బ్రిడ్జీలు బ్యాంబూ స్తరాలతో కట్టుంటాయి నదుల మీద, ఈ మజులి దీవి కట్టగానే వెళ్తే ఈ బ్యాంబూ స్తరాలతో కట్టినటువంటి ఈ కర్ర ముక్కల మీద నదిని దాటాలంటే అసలు ఎలా ఉంటుందో చెప్పండి. కారు దాని మీదకి ఎక్కి ఇచ్చిన వెంటనే అది గడ 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 అంతా ఉంటుంది. ప్రతి క్షణం భయంతో బహుజాగ్రత్తగా నదిని దాటించేంత వరకు నమ్మకం ఉండదు, టెన్షన్ గానే ఉంటుంది. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుడారా, అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో, మన విశ్వాస జీవితంలో కూడా మనం నిలకడగా ఉండాలంటే జాగ్రత్త అనేటువంటిది అవసరం, ఒంట్లో భయం అనేటువంటిది అవసరం, ఆధ్యాత్మిక జీవితంలో భయం అనేటువంటిది చాలా అవసరం. మన తెలుగు బైబిల్లో అనేక సందర్భాల్లో భయభక్తులు కలిగి ఉండడి అని రాయబడి ఉంటుంది కదా. మీరు ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే భయభక్తులు అని రాయబడిన ప్రతి చోట ఆంగ్ల బైబిల్లో ఒకే ఒక పదాన్ని ఉపయోగించారు, ఫియర్ ఆఫ్ ద లార్డ్. భయము కలిగి ఉండడి, దేవుడంటే భయము కలిగి ఉండడి. విశ్వాస జీవితం విషయమై ఇప్పుడు నువ్వు నిలబడి ఉన్నాను, సంబరపడిపోవద్దు. ఆధ్యాత్మికంగా ఇప్పుడు నువ్వు బలవంతుడిగా ఉన్నావని సమరపడిపోవద్దు. ఇప్పుడు నువ్వు ఎక్కువ సమయం ప్రార్థన చేస్తున్నావని సమరపడిపోవద్దు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు, లేకపోతే పడిపోవడానికి ఆస్కారం ఉంది. మూడో హెచ్చరిక, పౌరుషము గలవారై ఉండి. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను, పౌరుషము కలిగిన వారై ఉండు. బైబిల్ చెప్తున్న మాట, కానీ మనం కూడా పౌరుషాన్ని కలిగి ఉంటున్నాం. కానీ ఎక్కడ పౌరుషం కలిగి ఉండాలో అక్కడ పౌరుషం చూపించడంలో మనం, ఎక్కడ పౌరుషం చూపించకూడదో అక్కడ పౌరుషం చూపిస్తా ఉన్నాం. ఇంకా చెప్పాలి అనంటే, ఒక వ్యక్తి నేను ఏదైనా ఒక మాట అన్నాడు, ఇప్పుడు నువ్వు ఎంత పౌరుషంగా ఉన్నావంటే నేను ప్రాణం పోయిన వాడితో మాట్లాడను, చావనన్నది వస్తాను కానీ వాళ్ళని క్షమించను. అట్లా కాదయ్యా, నువ్వు క్షమించకపోతే నువ్వు క్షమించబడవు, నువ్వు క్షమించబడకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అంటే, అనా నేను నరకానికి వెళ్ళినా పర్లేదన్నా, వాణ్ణి మాత్రం క్షమించనన్నా. అంటే ఎంత పౌరుషం, నేను తగ్గనంతే, నేను అంతే, ఒకరి కోసం మారాల్సిన అవసరం నాకు లేదన్నా, నేను ఎలా పుట్టానో ఎలా పెరిగానో అట్టే ఉంటాను నేను. చూసారా, ఇక్కడ అంత పౌరుషం అవసరానికి నువ్వు అక్కడ పౌరుషం చూపించకూడదు. నీ పౌరుషం ఎక్కడ చూపించాలంటే పాపం చేయడానికి అపవాదిని ప్రోత్సహిస్తున్నప్పుడు, పాపం చేయడానికి నీ స్నేహితుల ద్వారా నువ్వు ప్రేరేపించబడుతున్నప్పుడు, నీ కుటుంబ సభ్యులు ప్రేరేపించబడుతున్నప్పుడు అక్కడ నువ్వు రోషం కలిగి ఉండాలి. నువ్వు ఎంత రచ్చగొట్టినా నేను పాపం చేయను. ఇంకొంచెం క్లియర్ గా చెప్పమంటారా? ఇప్పుడు ఒక ఆయన మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నాడు,
ఏదో ఒక మాట అంటున్నాడు. నువ్వేం చేస్తున్నావంటే అతన్ని ఎదిరించడానికి నీ పౌరుషాన్ని చూపిస్తున్నావు. కానీ వాస్తవానికి అతన్ని ఎదిరించడానికి కాదు, అతన్ని ఎంత ఎదిరించేటువంటి స్థితి నీకు వచ్చినా కంట్రోల్ చేసుకోవాలి. అక్కడ నీ పౌరుషాన్ని చూపించాలి. నో, ఐ షుడ్ నాట్ కమిట్ సిన్. నేను ఇప్పుడు ఆ వ్యక్తితో ఎదురు మాట్లాడి గొడవేసి నేను పాపం చేయకుండా ప్రభా నేను రోషముగా ఉండడానికి సహాయం చేయి ప్రభా. ఇక్కడ మనం చూపించాల్సింది రోషం. పాపం చేయకుండా ఉండడానికి చూపించాల్సినటువంటి రోషాన్ని, ఆ పౌరుషాన్ని పాపం చేయడానికి ఉపయోగించుకుంటున్నాం మనం. నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఒక సహోదరిని ఇష్టపడ్డాను, వివాహం చేసుకోవాలనుకున్నాను. తను ఒక బ్రాహ్మణురాలు, నేను క్రైస్తవుణ్ణి. చిన్నప్పటి నుంచి నా తల్లి నేను సేవ చేయాలని నన్ను ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలో నేను తనతో ఆ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు నేను ఎక్కడ యూత్ మీటింగ్కి వెళ్ళినా కానీ విచిత్రంగా దేవుడు ఒకే ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు దేవుని కంటే దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో అది విగ్రహారాధన, దేవుని కంటే దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో విగ్రహారాధన. నేను అనుకునేవాడిని, నేను ఎక్కడ విగ్రహారాధన చేస్తున్నాను అబ్బా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఏ చెట్టుని ఏ పొట్టును మొక్కడం లేదే, మరి ఎందుకు దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకునేవాడిని నేను. కానీ ఎక్కడికి వెళ్ళినా దేవుడు అదే చివరి కంక్లూషన్ నాకు ఇస్తా ఉన్నాడు. అప్పుడు నేను టాలీ చేసుకున్నాను, దేవుని కంటే నేను ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నానా లేదే, దేవుడే మనకి ఫస్ట్ ఇంపార్టెంటే అని అనుకున్నాను నేను. కానీ ఒకసారి పరిశీలన చేద్దామని ఇప్పుడు నేను ఎవరెవరిని ప్రేమిస్తున్నా, అమ్మని ప్రేమిస్తున్నా, తర్వాత ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో టాలీ చేశాను దేవునితో కంపారిజన్ చేసుకుంటూ. ఇప్పుడు ఈ అమ్మాయి నాతో ఒక రోజంతా మాట్లాడకపోతే ఉండగలనా అని క్వశ్చన్ చేస్తున్నా. అమ్మో ఉండలేను, చాలా కష్టం అనిపించింది. దేవుడు నాతో ఒక రోజంతా మాట్లాడకపోతే ఉండగలనా అంటే ఆ పర్లేదు ఉండగలను అనిపించింది. ఈ అమ్మాయి గురించి ఈ అమ్మాయి చూడకుండా ఒక రోజు ఉండగలనా అంటే ఉండలేను. దేవుణ్ణి చూడకుండా ఒక రోజు ఉండగలనా, ఉండగలను. దేవుని కోసం ఖర్చు పెట్టకుండా ఉండగలనా, ఉండగలను. ఈ అమ్మాయి కోసం ఖర్చు పెట్టకుండా ఉండగలనా, ఉండలేను. సో ఇలా నేను టాలీ చేసుకున్న ప్రతిసారి దేవుడు చాలా తక్కువ స్థితికి వెళ్ళిపోయాడు, ఈ అమ్మాయి చాలా ఎక్కువ స్థితికి వెళ్ళిపోయింది అంటే అప్పుడు నాకు అర్థమైంది ఈమె నా జీవితంలో విగ్రహము. సో దేవుని కంటే ఇప్పుడు నేను దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తున్నా, ఈమెను ఎక్కువ ప్రేమిస్తున్నా. మీరు కంపారిజన్ చేసుకోండి, అది నీ భార్య విషయంలో కానీ, నీ భర్త విషయంలో కానీ, ఈవెన్ నీ తల్లి విషయంలో కానీ, నీ బిడ్డ విషయంలో కానీ. నాకంటే మీరు ఎవరైనా ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రభువు ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు నేను ఈ వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తాను. కొంతమంది ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు, కొంతమంది డబ్బుల్ని ఎక్కువగా ప్రేమిస్తారు దేవుని కంటే. వాళ్ళకి తెలియకుండానే అవి వారి జీవితాల్లో విగ్రహాలు అయిపోతాయి. సో ఇప్పుడు నాకు అర్థమైపోయింది నా విగ్రహం ఏంటో. నేను ఇప్పుడు వెళ్తాను దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్పానమ్మా, నేను విగ్రహ ఆరాధన చేయడం నా దేవునికి ఇష్టం లేదు, అందుకని క్షమించు, ఇక నుంచి నేను నీతో మాట్లాడలేను, ఇక నీతో రిలేషన్షిప్ నేను కంటిన్యూ చేయలేను. ఇప్పుడు ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 2001, నేను కంటిన్యూ చేయలేను. అప్పుడు తను నువ్వు కఠినాత్మ, నువ్వు మూర్ఖుడివి, కఠినాత్ముడివి అని, నన్ను చీటర్వి, నన్ను అట్ట చేసావు ఇట చేసావు అని చెప్పి మాట్లాడుతూ ఉంది. అప్పుడు నేను ప్రభువుని ఒకటి అడిగాను. అప్పుడు దాకా మనకు తెలిసిన విషయం ఏంటంటే, ప్రభువా రాతి లాంటి నా హృదయాన్ని బద్దలు చేయి ప్రభువా. ఈ పదాన్ని అక్కడ ఉపయోగించుకున్నా, ఇప్పుడు దాన్ని ఎలా ఉపయోగించానంటే, ప్రభువా మెత్తటి హృదయమైనటువంటి నా హృదయాన్ని రాతి బండల్లాగా మార్చు. తను ఇప్పుడు ఏడుస్తూ ఉంది, తను నన్ను చీటను తిడుతుంది, అజీ నువ్వు లేకపోతే నేను బతకలేనంటుంది. ఇలాంటి సమయంలో నా హృదయము రాతిలాగా కఠినమైపోవాలి. ఇప్పుడు నేను మెల్ట్ అయిపోకూడదు, నీకోసం నేను నిలబడాలి ప్రభువా. ఎక్కడ ఉపయోగించుకున్నాను, ఎలా ఉపయోగించుకున్నాను, దేవుని కోసం నిలబడాలి అనుకున్నప్పుడు ఇక్కడ నేను అడుగుతున్నాను, ప్రభువా నన్ను కఠినం చేయి, నా హృదయాన్ని కఠినం చేయి, నీకోసం రోషంగా పౌరుషంగా నిలబడడానికి నాకు సహాయం చేయి. ప్రభు సహాయం చేశారు. తను చాలా ఏడ్చింది, తను తిట్టింది, చీటరనింది, అది ఇది అని ఎన్నెన్నో మాట్లాడుతుంది. కానీ నా హృదయాన్ని దేవుడు కఠినం చేశాడు. వాటన్నిటిని విని ఏమాత్రం కూడా చలించలేదు. నా మనసులో ఒకటే పెట్టుకున్నాను, ఐ షుడ్ నాట్ డూ అన్ ఐడల్ వర్షిప్. ఆ విషయంలో పౌరుషంగా నిలబడ్డాను నేను.
క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, దేవుడు కృప చూపించాడు, దేవుడు పరిపూర్ణంగా నన్ను దాని నుంచి తప్పించాడు. కాబట్టి ఈ రోజు నేను దేవుని పరిచయంలో ముందుకు సాగిపోగలుగుతున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పౌరుషము కలవారై ఉండిన పౌల్ దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే పౌరుషాన్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించు, ఎక్కడ ఉపయోగించకూడదో అక్కడ ఉపయోగించకూడదు, అక్కడ ఉపయోగించకూడదు. బలవంతులయ్యుండి, పౌరుషము గలవారయ్యుండి, బలవంతులయ్యుండి. ఎక్కడ బలవంతులై ఉండాలి? ఆధ్యాత్మిక జీవితంలో బలవంతులై ఉండాలి. శారీరకంగా బలవంతులంగా ఉండడానికి జీడిపప్పులు తింటున్నాం, బాదం పప్పులు తింటున్నాం, ఎక్సర్సైజులు చేస్తున్నాం, వాకింగ్లు చేస్తున్నాం, డైట్లు చేస్తూ ఉన్నాం. సరే, ఇవన్నీ తప్పని నేను అనడం లేదు. శారీరకంగా బలవంతుడిగా ఉండడానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావే, అరగంట సేపు వాకింగ్ చేస్తే అయ్యో ఈరోజు గంట సేపు వాకింగ్ చేయలేకపోయాను దిగులు పడ్డావే, అయ్యో ఈరోజు నేను జిమ్కి వెళ్ళలేకపోయానే, ఈరోజు నేను డైట్ కంట్రోల్ చేయలేకపోయానే అని అంత చింతిస్తున్నావే, మరి ఆధ్యాత్మిక జీవితం విషయంలో ఎందుకు అంత చింత కలిగి ఉండడం లేదు మనం? మనకు తెలుసు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎంత బలహీనంగా ఉన్నామో. కనీసం మనం మనల్ని ఒక మాట అన్న వాళ్ళని ప్రేమించలేని బలహీనముగా ఉన్నాం. మనం తృణీకరించినటువంటి వాళ్ళని ప్రేమించలేని, వాళ్ళకి అవసరతలు ఉన్న వారికి సహాయం చేయలేనంత బలహీనముగా ఉన్నాం మనం ఆధ్యాత్మిక జీవితంలో. ఇందాక చెప్పాను కదా ఎంత బలహీనంగా ఉన్నా అంటే, సావునన్నా చేస్తాను కానీ వాడిని జీవించను. అది నువ్వు చాలా గొప్పతనం అని అనుకుంటున్నావు, కానీ ఆధ్యాత్మికంగా నువ్వు చాలా అంటే చాలా బలహీనంగా ఉన్నావు. మరి ఇప్పుడు నువ్వేం చేయాలి? శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు బలమైన ఆహారం తీసుకుంటున్నావే, మరి ఆధ్యాత్మికంగా నువ్వు బలహీనంగా అని గుర్తెరిగితే ఆధ్యాత్మికంగా బలపడడానికి, బలవంతుడు అవడానికి ఇప్పుడు బలమైన ఆహారం తీసుకోవాలి కదా. అంటే ఎక్కువ సమయం నువ్వు వాక్యం చదివితే అప్పుడు దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా నిన్ను సరిచేస్తాడు, నువ్వేం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్తాడు. కానీ నువ్వు వాక్యం చదవకుండా నీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు. నేను ఎక్కడో విన్నాను, ఇది నా స్టేట్మెంట్ కాదు, నిన్ను గాయం చేసిన వారిని, నిన్ను గాయం చేసిన వారి కొరకు నువ్వు ప్రార్థించనంత వరకు నీ హృదయానికైన గాయం మానదు, నువ్వు వారిని క్షమించలేవు. నీ హృదయాన్ని ఎవరైనా బాగా గాయపరిచారా? ఇప్పుడు ఆ హృదయానికైన గాయం మానాలి అంటే ఏం చేయాలట? నిన్ను గాయం చేసిన వ్యక్తి యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలట. ఇప్పుడు ఆ విషయంలో ప్రార్థన చేయడం అంటే అది సులభమైన పనా? కాదు కాదు, చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. అంటే ఇప్పుడు అక్కడ నువ్వు అంటే ఆ సిచ్యువేషన్ లో యూఆర్ సో వీక్, నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. ఇప్పుడు అక్కడ నువ్వు బలపడాలి, అక్కడ నువ్వు బలవంతుడు అవ్వాలి. అంటే నువ్వు అక్కడ మోకరించి నువ్వు ప్రార్థన చేసి ఆత్మీయంగా నువ్వు బలవంతుడుగా ఉండాలి. శారీరకంగా బలవంతుడుగా ఎంత కాన్సన్ట్రేట్ చేశావో ఆధ్యాత్మికంగా బలవంతుడుగా ఉండడానికి కూడా అంతే కాన్సన్ట్రేట్ చేయాలి. చివరిగా ఐదోది, చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. చేయు కార్యములన్నీ మెలకుగా ఉండి అని విన్నాం కదా, విశ్వాసమందు నిలకడగా ఉండి అని మనం విన్నాం కదా, పౌరుషము గలవారయుండి అని విన్నాం కదా, బలవంతులయుండి అని విన్నాం కదా. వీటన్నిటినీ కూడా మనం దేంతో చేయాలి తెలుసా? ప్రేమతో చేయాలి. ఎవరి మీద ప్రేమతో? దేవుని మీద ప్రేమతో చేయాలి. ఎందుకని హెచ్చరికలు ఇచ్చింది ఎవరు? దేవుడిచ్చాడు. అర్థం కావడానికి ఈ రీతిగా చెప్తున్నాను. ఇప్పుడు దాకా మనం ఏమి విన్నాం? ఎవరైతే నిన్ను గాయపరిచారో వాళ్ళని క్షమించాలి, వాళ్ళని క్షమించడం కోసం ప్రార్థన చెయ్యాలి అని విన్నాం. అప్పుడు మనం బలహీనలం కాక ఆత్మీయంగా బలవంతులం అవుతాం అని విన్నాం. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, నేను ఇప్పుడు అలా ప్రార్థన చేయకపోతే నేను నరకానికి వెళ్ళిపోతానేమో, సో నేను క్షమించకపోతే నేను క్షమించబడను కాబట్టి, క్షమించబడకపోతే నేను నరకానికి వెళ్ళిపోతానేమో అన్న భయంతో మనం కూడా ఆ ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఏమంటాడంటే, భయంతో చెయ్యొద్దు కానీ ప్రేమతో చేయి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, నువ్వు దేవుణ్ణి నిజముగా ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞల్ని ఆయన కట్టడల్ని నువ్వు నిజముగా ప్రేమిస్తావు, నువ్వు వాటిని నిజముగా ఆయన కట్టడల్ని ప్రేమిస్తే నీ తోటి సహోదరుని నువ్వు నిజముగా ప్రేమిస్తావు. ఇంకా ఇది అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఈరోజు వాక్యం విన్నావు కాబట్టి వాక్యానికి నువ్వు లోబడి సరే
మనమే తగ్గించుకుందామని వెళ్ళి నువ్వు తప్పు చేసావు కాదు, నీకు తెలుసు ఆ విషయం, వాళ్ళే మొదలు తప్పు చేశారు, అయినా కానీ నువ్వే వెళ్ళి సారీ బ్రదర్, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా మనం సమాధానంగా ఉందాం అని అన్నావు. ఇప్పుడు వాళ్ళు వెంటనే అంటే ఇప్పుడు నువ్వు సారీ చెప్తే నేను యాక్సెప్ట్ చేయాలా ఓ పో అని అన్నారు అనుకో, ఇప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం తెలుసా, నాకు తెలుసు నువ్వు ఇట్లా ప్రవర్తిస్తాను అసలు అందుకోసమే నేను క్షమించడం నాకు ఇష్టం లేదు, అయినా ఇంకా తప్పదు కాబట్టి ఇంకా వాక్యం ఈరోజు దేవుడు మాట్లాడాడు కాబట్టి దగ్గర సారీ చెప్పా. అర్థమైపోయిందా? తప్పదు కాబట్టి అలా కాదు, ప్రేమతో నువ్వు ఏం చేసినా ప్రేమతో, క్షమించిన ప్రేమతో, ఓర్చుకున్న ప్రేమతో, తగ్గించుకున్న ప్రేమతో, వారి కొరకు ప్రార్థన చేసిన ప్రేమతో. ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి తప్పదు కాబట్టి సరే ప్రభా వాళ్ళకి క్షమించి వాళ్ళు బాగు చేయి వాళ్ళకి ఇచ్చే ప్రభా ఏదో ఒకటి సరే ప్రభా, అది ప్రేమతో కాదు. దేవుడు పై స్వరూపాన్ని చూసే దేవుడు కాదు, అంతరంగ స్వభావాన్ని ఆయన మనస్సును పెట్టేటువంటి వాడు. క్రీస్తునందు ప్రభు 16:15 స్టెఫన్ ఇంటి వారి గురించి మాట్లాడుతున్నారు. ఆ స్టెఫన్ ఇంటి వారట అకయొక్క యొక్క ప్రథమ ఫలం అంట, వారు పరిశుద్ధులకు సేవ చేస్తున్నారట. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధులకు సేవ చేయడం ఎలా చేస్తున్నారు, తమ్మును తాము అప్పగించుకోవడం, పరిచయం చేయడం కోసం తమ్మును తాము అప్పగించుకుంటున్నారట. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకోండి, పరిచయం చేయడం వేరు, పరిచయం చేయడం కొరకు తమ్మును తాము అప్పగించుకోవడం వేరు. కానీ ఇక్కడ తమ్ము తాము పరిచయం చేయడానికి అప్పగించుకుంది ఎవరో తెలుసా, స్టెఫన్ ఇంటి వాళ్ళు. స్టెఫన్ ఇంటి వాళ్ళు ఎలా ఎలా సమర్పించుకుంటారండి, ఎలా ఆలోచన చేయండి. వాళ్ళకు వచ్చిన లాభం ఏంటి, వాళ్ళ కొడుకు ఈ యేసు ప్రభువు నమ్ముకున్నందుకే కదా, వాళ్ళ కొడుకుని రాళ్లతో కొట్టి బహిరంగంగా చంపారు, కానీ ఏ దేవుడి కోసం వాళ్ళ కొడుకు నిలబడ్డాడో ఆ దేవుడు వాళ్ళని వాళ్ళ కొడుకుని కాపాడలేదు కదా, రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే ఆ దేవుడు మౌనంగా ఉన్నాడు కదా. మరి ఇప్పుడు అలాంటి ఇంటి సభ్యులు ఏ రీతిగా పరిచయం చేయడానికి ముందుకొస్తారు, పరిచయం చేయడానికి సమర్పించుకుంటారు? వాస్తవానికి వాళ్ళకి దేవుని మీద కోపం రావాలి కదా. దేవుడు ఏం చేశాడండి, దేవుడు ఏం చేశాడు, మా బిడ్డను కాపాడాడా? కొన్ని ఇన్సిడెంట్స్ చూశాను నేను, వాళ్ళ బిడ్డలు యాక్సిడెంట్ అయి చచ్చిపోతే దేవుడు ఏం చేశాడండి, మా బిడ్డను తీసేస్తున్నాడు. ఆ బిడ్డ వాని వయసుకు తగ్గట్టుగా కాకుండా వాళ్ళకి 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయల బైక్ను కొనిచ్చి వీళ్ళ లగ్జరీని చూపించుకోవడం కోసం, వాడు దాన్ని తీసుకొని 120 స్పీడ్లో ఓ అని వెళ్ళి వాడు గుద్ది వాడు యాక్సిడెంట్ చేసి చచ్చిపోతే ఆయన ఇప్పుడు ఎవరి మీద వేస్తున్నావు, దేవుడి మీద వేస్తున్నావు. ఎందుకంటే ఇప్పుడు దేవుని ఎదురుగా లేడు కాబట్టి, దేవుడు అడగడు కాబట్టి జాగ్రత్త. ఏదో ఇప్పుడు నువ్వు దేవుని మీద చాలా తెలివిగా నందేసేసి మా దేవుడు మా బిడ్డను ఎందుకు కాపాడలేదండి అని చెప్పి నందేసి వదిలేస్తే అయిపోయింది అనుకోవద్దు. 1 day యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఒకరోజు దేవుని ఎదుట నువ్వు జడ్జ్మెంట్ లో నిలబడబోతున్నావు. ఆ రోజు ఈ రోజు ఏ బిడ్డ విషయమైతే నువ్వు దేవుని మీద నింద వేసావో ఆ బిడ్డ విషయమే నువ్వు దేవునికి లెక్కప్ప చెప్పాలి తెలుసా నువ్వు. అప్పుడు దేవుడు అడుగుతాడు, నేను నీకు బిడ్డనిచ్చాను, నేను నీకు బిడ్డనిచ్చేటప్పుడు నేను మంచి బిడ్డగానే ఇచ్చాను, వాడిని పెంచమని నీకు పని అప్పగించాను, నువ్వు నిర్లక్ష్యం చేసావు, నువ్వు అతిగా ఆరాపణ చేసావు, నీ ఇష్టానుసారంగా నువ్వు వాడిని ప్రేమి వాడిని ప్రేమించి వాడిని వాడికి కావాల్సిన అడిగినన్నీ ఇచ్చేసి వాడిని నువ్వు పాడు చేసావు, చివరికి వాడికి నష్టం జరిగితే నువ్వు ఎవరిని బ్లేమ్ చేస్తున్నావు, నన్ను బ్లేమ్ చేస్తావా నువ్వు. ఆ రోజు దేవుడు నిన్ను సూటిగా అడిగినప్పుడు నువ్వు ఏం జవాబు చెప్తావు. నడిదిరాన జోర్హాట్ క్షమించండి, ఈరోజు ఎక్కువ సంబంధించి ఎందుకంటే ముగించేస్తాను నేను, ఇవి చాలా రోజుల నుంచి కొనసాగిస్తా ఉన్నాను నేను. సో కృష్ణ 5 నిమిషాల్లో ముగించేస్తాను నేను, క్షమించండి. సో జోర్హాట్ లో మన ఒక పిల్లవాడు నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ సూసైడ్ అటెంప్ట్ చేసుకుని హ్యాంగ్ చేసుకుని చనిపోయాడు. నాకు తెలిసి నేను నార్త్ ఈస్ట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం సూసైడ్ అనే పదం వినడం, నార్త్ ఈస్ట్ లో పెద్దగా ఉండవు మన సౌత్ ఇండియాలో ఉన్నట్టు. సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ బాధ అంతా ఏంటి, వాళ్ళిద్దరు బిలీవర్స్, అమ్మా నాన్న ఇద్దరు కూడా బిలీవర్స్. వాయ్ దేవుడు ఎందుకు మా బిడ్డను కాపాడలేదు, ఒక్కగానొక్క కొడుకు నీటికి ప్రిపేర్ అవుతున్నాడు, ఒకగానొక్క కొడుకు నీటికి ప్రిపేర్ అవుతుంటే ఇప్పుడు వీళ్ళ బాధ చూడండి, దేవుడు ఎందుకు మా బిడ్డను కాపాడలేదు. మేము రెగ్యులర్ గా చర్చికి వెళ్తున్నాం, బైబుల్ చదువుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, దశభాగాలు ఇస్తున్నాం. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, విషయం ఏంటి అంటే ఈ తల్లిదండ్రులు ఒక్కగానొక్క కొడుకు సంపాదించినంత వీడికే కదా అని చెప్పి వాడు అడిగిన ప్రతిసారి వానికి డబ్బులు ఇచ్చి వాడిని నిర్లక్ష్యం చేసి, ఇద్దరు ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళిద్దరు బిడ్డను పట్టించుకోకుండా ఎప్పుడు ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తే వీడికి టైం పాస్ కోసం వీడికి ఫోన్ కొనిస్తే వీడి ఇంట్లో కూర్చొని ఫోన్ కి అడిక్ట్ అయిపోయి గేమ్స్ కి అడిక్ట్ అయిపోయి గేమ్స్ లో డబ్బులు కావాల్సినంత ఉన్న ఇంట్లో అడిగినంత సంపాదించినంత నీకోసమే కదా అంటే వీడు సంపాదించినంత అలా ఖర్చు పెట్టి ఏదో గేమ్, ఆ గేమ్ కు మొత్తానికి అడిక్ట్ అయిపోయాడు. కరెక్ట్ గా నెల రోజుల క్రితము వీడి పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, అది ఏం గేమ్ కూడా నాకు మేబీ పబ్జీ అలాంటి టైప్ గేమ్, కరెక్ట్ గా వీడి పార్ట్నర్ ఎవరైతే ఉన్నాడో వాడు నెల రోజుల క్రితం కూడా గోహతిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కరెక్ట్ గా నెల రోజులకి వీడు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇప్పుడు దేవుడు తీసేసుకున్నాడా? అది వాడి చేతులారా? వాడు చేసిన పనా? దీనికి దేవుడు బాధ్యుడా? తల్లిదండ్రులు బాధ్యుడా? వీళ్ళు చూపించిన అతికారాభం కాదా? వీళ్ళు ఇచ్చినటువంటి పూర్తి పరిపూర్ణమైన స్వేచ్ఛ కాదా? ఇష్టానుసారంగా డబ్బులు ఇచ్చేయడం కాదా? బిడ్డతో టైం స్పెండ్ చేయకపోవడం కాదా? ఇలా అనేకమైన తప్పులు మన జీవితాల్లో పెట్టుకొని చాలా తెలివిగా దేవుని మీద నిందలేస్తూ ఉంటాం మనం. క్రీస్తునందుపరమైన దేవుని బిడ్డలారా, స్టెఫను తమ కుమారుణ్ణి బహిరంగంగా అందరూ చూస్తుండగా రాళ్లతో కొట్టి అత్యంత దారుణంగా చంపితే ఏం చేశాడండి ఆ దేవుడు? మాకు మా బిడ్డను చంపుతుంటే ఎందుకు కాపాడలేదండి అని చెప్పి స్టెఫను తల్లిదండ్రులు అడిగి ఒక మూలన కూర్చోవచ్చు. కాని వాళ్ళు పరిచర్య చేయడానికి సమర్పించుకున్నారట. యాకోబు హతసాక్షిగా హేరోదు చంపేశాడు. ఆ మరుసటి రోజే పేతుర్ని బంధించాడు. కానీ దేవుడు దూతల్ని పంపించి పేతుర్ని కాపాడాడు. ఇప్పుడు పేతురు కుటుంబ సభ్యులు మరుసటి రోజు సంఘంలో సాక్ష్యం చెప్తుంటే దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడు. దూతల్ని పంపించాడు, తప్పించాడు. ఇప్పుడు ఆ పక్కన కూర్చున్నట్టు అదే సహవాసాలు కూర్చుని యాకోబు భార్యకి ఏమనిపిస్తుంది? ఏంటి ప్రభు ఆయన అన్యాయం? ఏ యాకోబు కూడా నీ సేవకుడేగా, నీ వెనుకున్నటువంటి అపోస్తలుడేగా, మరి పేతురు విషయంలో అంత అద్భుతం చేశావే, పేతురుని తప్పించావే, నా భర్త కోసం కూడా ప్రభాను దూతల్ని పంపించి తప్పించుంటే ఎంత బాగుండేది ప్రభువా, నేను కూడా సాక్ష్యం చెప్పుకునేదాని కదా ప్రభువా అని అనుకోని ఉండదా? కానీ బైబిల్ గ్రంథంలో తెలియదు, రాయబడలేదండి. మనమైతే ఖచ్చితంగా అనుకునే వాళ్ళమే, మనమైతే ఖచ్చితంగా అనుకునే వాళ్ళమే. ఏం ప్రభువా, వాళ్ళకి మేలు చేసావు కదా, వీళ్ళకి ఇచ్చావు కదా ప్రభు, మనం ఆకెందుకు ప్రభువా, నేనేం తప్పు చేశాను ప్రభువా, నేను ఎన్ని రోజులు ఉపవాసం ఉండే, మనం వీటిని చాలా గొప్పగా చెప్పుకుంటాం, ఎన్ని రోజులు ఉపవాసం ఉండలేదు ప్రభువా, ఎన్ని రోజులు ప్రార్థన చేయలేదు ప్రభువా నేను. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, కానీ వాళ్ళు అలా సనుగుకోలేదు. స్టెఫను ఇంటి వారు పరిచర్య చేశారట. పరిచర్య చేయడానికి తమను తాము పరిపూర్ణంగా సమర్పించుకున్నారట. సర్వీస్ యాజ్ అ డ్యూటీ లాగా చేయడం వేరు, అదే సర్వీస్ ని విత్ లవ్ ప్రేమతో చేయడం వేరు, రెస్పాన్సిబిలిటీగా చేయడం వేరు. స్టెఫన్ ఇంటి వారు అంత గొప్ప పరిచర్య చేశారు. కాబట్టి సహోదరులారా, అట్టి వారిని పనిలో సహాయము చేయుచున్న ప్రయాసపడుచు ఉండు వారినందరినీ వారందరికీ మీరు విధేయులై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. స్టెఫను ఫర్మనాతు అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగు చేసిరి గనుక అట్టి వారిని సన్మానించుడి. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల్లా ప్రిస్కిల్లాను వారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికొకరు వందనములు చేసుకోండి. పౌలను నేను నా చేతితోనే వందనము వచనము వ్రాయిచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపుకుంటే వాడు శపింపబడునుగాక. ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండునుగాక. యేసుక్రీస్తు నందలి నా ప్రేమ విషయమన్ నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. ఆమేన్. దేవుడు ఈ కొద్ది మాటల్ని మన ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభుజితమైన కృపను బట్టి అపొస్తలుల పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికను మనం ముగించుకున్నాం. ప్రభుకి స్తుతి చెల్లిస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ పత్రిక మధ్యలో నాకు ఎగ్జామ్స్ వాటన్నిటి ఉండడం వలన చాలా ఆలస్యమైంది, బట్ అయినప్పటికీ ముగించగలిగాం. దాన్ని బట్టి నేను ప్రభుకి స్తుతి చెల్లిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి తిరిగి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుడు మమ్మల్ని దీవించు.